శాస్త్రవాధ్యాయము. దేవాత్మ హిమాలయాలు ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రము. ఆధ్యాత్మిక వైజ్ఞానికుల దృష్టిలో హిమాలయములు, ముఖ్యంగా వీటికి హృదయం అనబడే ఉత్తరఖండము దైవీ చైతన్య నివాస స్థలము. స్థూల దృష్టికి ఇది టిబెట్టును భారతీయ ఉప మహాద్వీపము నుండి వేరు చేసే ఒక మహాపర్వతము. భారతీయ సంస్కృతి వికాస చరిత్రలో హిమాలయాలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నది. ఆర్య సంస్కృతి అభివృద్ధికి హిమాలయాల పాత్ర ఎంత ఉన్నదో పాఠకులకు తెలుపుట కొంత అవసరం. ఇది దేవతలు, ఋషులు తపస్సు చేసుకుని నివసించే పుణ్యస్థలము. అందువల్లనే దీనిని స్వర్గము అన్నారేమో. అనేక భౌగోళిక నృతత్వ విజ్ఞానమునకు సంబంధించిన విషయములు భారతీయ సంస్కృతి వికాసములో హిమాలయాల ప్రాముఖ్యాన్ని వివరించి చెప్తున్నాయి. చరిత్రకారులు చెప్పిన ప్రకారము ఆర్యులు మధ్య ఆసియా నుండే హిమాలయాల గుండా వచ్చి ఆర్యావర్తములో స్థిరపడ్డారు. గంగా యమునల మధ్య క్షేత్రాన్ని ఆర్యావర్తము అనేవారు. మొదట అది త్రివేణి సంగమం వరకు ఉండి తరువాత గయ వరకు విస్తరించింది. ఇతిహాసకారులు చెప్పిన ప్రకారము ఆర్యుల రాజును ఇంద్రుడని, వాళ్ల పురోహితిని బృహస్పతిని అనేవారు. వీరి రాజధాని హిమాలయాలలోని ఉత్తరాఖండ క్షేత్రములో ఉన్నది. ఇంద్రుని ఆజ్ఞానువర్తులైన ఇతర దేవతలు హిమాలయాల ఉచ్చ శిఖరాలలో ఉండేవారు. ఆనాడు హిమాలయాలు ఇంత ఎత్తుగా ఉండేవి కావు. అందువలన భరించలేని చలి కూడా ఉండేది కాదు. చెట్లు, ఇతర వనస్పతులు ఉండేవి. ఈనాటి గంగోత్రి క్షేత్రములో ఆనాటి దేవలోకము ఉండేది. ఈ క్షేత్రములోనే శాసకులు, పండితులు, వైజ్ఞానిక సముదాయము నివసించేవి. ఇప్పుడున్నంత చలిగా అప్పటి వాతావరణము ఉండేది కాదు. ఇప్పటి నుండి 17,000 సంవత్సరాల పూర్వము పృథ్వీ మీద చివరి హిమయుగము వచ్చినది. భూమి మీద చాలా భాగము మంచు పేరుకొనిపోయింది. సముద్రాలలో కూడా పెనుతుఫానులు వీచి కొన్ని ద్వీపాలు పూర్తిగా మునిగిపోవటం, కొన్ని ఒకదాని నుండి ఒకటి విడిపోవటం జరిగినది. కొన్ని భూభాగాలు క్రిందికి దిగితే కొన్ని పైకి లేచాయి. దేవయుగంలో ఇలా ఉండేది కాదు. మధ్య ఆసియా నుండి ఆర్యావర్తమునకు రాకపోకలు, నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉండేది. అందువలన ఆర్యులు మధ్య ఆసియా వదిలి ఆర్యావర్తం యొక్క ఉత్తర క్షేత్రంలో స్థిరపడ్డారు. ఆ కాలంలో మధ్య ఆసియా వాతావరణం బాగా ఉండేది కాదు. అసురీ మనోభూమి గల అనేకులు అక్కడ ఉండేవారు. వారి జీవన విధానం ఆర్యులతో ఏ విధంగానూ పోలి ఉండేది కాదు. చాలా తరచుగా దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండేవి. దేవతలకు ఎత్తుగానున్న ఉత్తరాఖండ క్షేత్రము అసురుల బారి నుండి రక్షణగా ఉండేది. ఇది చరిత్రకారుల అభిప్రాయం. పౌరాణిక కథలు కూడా దీనిని బలపరుస్తున్నాయి. దేవతల స్వర్గం ఎక్కడ ఉన్నది? అలంకారిక భాషలో ఆకాశంలోనున్న ఒక లోకము అంతరిక్షంలో ఉన్నదన్నారు. కానీ ఈ కథనానికి వాస్తవానికి పొత్తు కుదరదు. మనుషులు మరి స్వర్గలోకానికి ఎలా వచ్చి వెళ్లేవారు? మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లగలము అంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్లటం ఎలా వీలవుతుంది? సత్యమేమంటే గంగా, యమున, సరయు, పంజాబ్ యొక్క 5 నదులు ఉద్భవించిన హిమాలయ క్షేత్రమే స్వర్గలోకమని పిలువబడేది. ఆనాటి దేవతల స్వర్గం బద్రీనాథ్ నుండి టిబెట్ వరకు విస్తరించి ఉండేది. ఈ క్షేత్రవాసులు చాలా పరిణితి చెందినవారు. విజ్ఞానం యొక్క అన్ని రంగాలలోనూ నిష్ణాతులు. తత్వదర్శనం వారికి ప్రియమైన విషయం. ఈ విధమైన విశిష్ట గుణాలను బట్టి దేవతల ఉండే క్షేత్రానికి స్వర్గం అని పేరు వచ్చి ఉండవచ్చును. ఈ విశాల విశ్వంలో అంతరిక్షంలో ఇతర గ్రహవాసులతో వారికి సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండవచ్చు కూడా. భూమి మీద మాత్రము ఇది చరమ ఉత్కృష్ట స్థానము. అనంత జ్ఞాన విజ్ఞాన సంపద వలన దీనిని స్వర్గంతో పోలిస్తే తప్పు కూడా లేదు. అంతర్గ్రహవాసులతో సంబంధాలు, వ్యాపారం ఉండటంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ క్షేత్రం ఆనాడు అనేక కళలకు, విద్యలకు, విభూతులకు ఆలవాలమై ఉండేది. నారదుడు ముఖ్యమైన సమస్యలను విష్ణువుతో చర్చించేందుకు స్వర్గలోకానికి ఎల్లప్పుడూ వస్తూ పోతూ ఉండేవారు. పౌరాణిక కథలలో కూడా ఈ సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. దేవతల మీద మధ్య ఆసియా నుండి అసురుల యుద్ధం ప్రకటించినప్పుడు దేవతలు ఆర్యావర్త రాజుల సాయం కోరేవారు. ఆయన రథం ఇరుసు పాడైపోతే ఆయన భార్య దానిని వేలితో నొక్కి ప్రమాదం జరగకుండా కాపాడినది. ఈ సాహసానికి ప్రతిఫలంగా కైకేయికి 2 వరాలు కోరుకోమన్నాడు. వేరొకసారి అర్జునుడు ఇంద్రుని ఆహ్వానం మీద స్వర్గానికి వెళ్లాడు. అక్కడ ఇంద్రుడు అతి సుందరమైన ఊర్వశిని బహుమతిగా ఇవ్వబోతే నిరాకరించినప్పుడే గాంధీవ ధనస్సును 2వసారి బహుకరించారు. ఈ ధనస్సు నుండి వచ్చిన బాణాలన్నీ శబ్దభేది బాణాలే. అసురులు మధ్య ఆసియా వదిలి అమరుల సంపత్తిని కొల్లగొట్టడానికి లంకను తమ కేంద్రంగా పెట్టుకున్నారు. దేవతల కోశాధ్యక్షుడైన కుబేరుని గెలిచి లంకలో బంగారు సౌధాన్ని నిర్మించారు. ఈ విధమైన అనేక పౌరాణిక కథలలో స్వర్గం భూమిలోని ఒక భాగంగానే గుర్తింపబడుతుంది. అంతేకాక భూలోకవాసులు అంతరిక్షవాసులు మధ్య అనేక సంబంధ బాంధవ్యాలు కూడా ఉండేవని అనేక సాక్ష్యాలు ఈ మధ్యనే లభించాయి. హిమాలయాలను తమ కార్యక్షేత్రంగా దేవతలు ఎన్నుకున్నటకు చాలా కారణాలున్నాయి. ఒకటి, చాలా ఎత్తు ప్రదేశం కావటం వలన అసురులు అక్కడికి వచ్చి ఆక్రమణ చేయటం కష్టం. ఈ విధంగా అసురులతో తరచూ యుద్ధం తప్పేది. 2, అక్కడ ఉన్న అనేక గుహలలో ఉష్ణోగ్రత సహజంగా భరించగలిగి సౌఖ్యంగా ఉండటం వలన బాహ్య వాతావరణంలో సంబంధం లేకుండా అనేక వైజ్ఞానిక ఆధ్యాత్మిక పరిశోధనలు ఏకాంతంలో ఏకాగ్రతతో చేయటానికి వీలయ్యేది. 3, అక్కడ చనిపోయే స్థితిలో ఉన్న వారిని బ్రతికించగలిగే మృత సంజీవిని లాంటి మనౌషధులు దొరికేవి. సోమలత ఇక్కడ ఎదిగేది. చవనుడు లాంటి వృద్ధుని యువకునిగా మార్చగలిగే అష్టవర్గ ఇక్కడ లభ్యమవుతుంది. ఎక్కడా దొరకని విలువైన వనమూలికలకు ఇప్పటికీ హిమాలయాలు ఖజానా లాంటివి. ఇక్కడ బంగారు గనులుండేవి. ఈ కారణాల వలన హిమాలయ గుహలలో నివసించే ఋషులు అనేక సిద్ధులను సంపాదించగలిగేవారు. మానవుడి శరీరం విశ్వం యొక్క సంక్షిప్త సంస్కరణ మాత్రమే. ప్రకృతిలో బ్రహ్మాండంలో ఉన్న అన్ని శక్తులు బీజరూపంలో ఈ స్థూల శరీరంలో నిబిడీకృతమై ఉన్నాయి. వాటిని వికసింపజేసి పుష్పింపగలిగే వాతావరణం హిమాలయాలలో ఉంది. సిద్ధులన్నింటినీ ఈ క్షేత్రంలో ఉండి సులభంగా ఆర్జించుకోవచ్చు. అందువలన దేవతలే కాక దేవమానవులు సిద్ధపురుషుల సముదాయం కూడా ఈ క్షేత్రంలో నివసిస్తూ ఉండేవారు. మన పురాణ ఇతిహాసాలన్నీ ఋషులు తమ సాధనా సంపత్తులన్నీ ఇక్కడ ఉండే పొందారని తేలుతున్నాయి. ఆ లాభం అంతా మానవజాతికి, ముఖ్యంగా ఆర్యావర్త నివాసులకే లభ్యమయ్యేది. అక్కడ ఉన్న సేద్యానికి పనికిరాని క్షేత్రాలను దేవతలు భగీరథుడి సాయంతో వ్యవస్థీకరించి గంగను స్వర్గం నుంచి కిందకు దింపి నీటి ఎద్దడి వలన వెనుకబడిన ప్రదేశమును అతులిత స్వర్ణ భాండాగారమైన ఆర్యావర్త క్షేత్రంగా మార్చారు. హిమాలయాలలోని ఈ స్వర్గ కేంద్రంలో స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరమును వికసింపజేసుకుని ఇష్టానుసారము అతి దీర్ఘకాలము జీవించగలిగేవారు. సూక్ష్మ కారణ శరీరాల సామర్థ్యము పెంచుకొనగలిగితే స్థూల శరీరము లేకపోయినా మనిషి అస్తిత్వము ఉంటుంది. స్థూల శరీరానికి అనివార్యమైన ఆకలి, దాహము, నిద్ర లాంటివి అప్పుడు ఉండవు. దృష్టిగోచరము కాని సూక్ష్మ శరీర స్థిరత్వము, సామర్థ్యము స్థూల శరీరముతో పోలిస్తే చాలా ఎక్కువ. చాలా గరిష్ట ప్రయోజనాలను సాధించడానికి స్థూల శరీరము కంటే సూక్ష్మ శరీరముతో ఏ విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకొనవచ్చును. చాలా కాలం పాటు ప్రయోగాలను కొనసాగించవచ్చును. మామూలు మనుష్యుల క్రియాకలాపాలు స్థూల శరీరముతో పాటే ఆగిపోవును. సూక్ష్మ శరీరధారుల కార్యక్రమాలు అనేక వేల సంవత్సరాలు కొనసాగబడతాయి. ఇదివరకే చెప్పినట్లు 17,000 సంవత్సరముల హిమయుగం నాటి నుండి అనేక ఋషులు తమ సూక్ష్మ శరీరాలతో ఈ దివ్యక్షేత్రములో కొండ శిఖరాలలోని గుహలలో నివసిస్తూ సాధన చేయుచునే ఉన్నారు. సర్వసాధారణముగా వ్యక్తులకు వారు కనిపించరు. కానీ ఎవరికైనా వారి సహాయ సహకారాలు అందించవలసి వచ్చినప్పుడు లేక తమ పరిచయం ఇవ్వవలసి వచ్చినప్పుడు శరీరమును స్థూల దృష్టికి కనిపించేటట్లు చేయగలరు. ఈ సిద్ధి వల్ల హిమాలయ వాసులు, మహాత్ములు హిమయుగపు పూర్వ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని యథాతథంగా ఉంచగలిగినారు. తమ తపశ్చర్యలను కొనసాగించడం ద్వారా ఇంకా సమర్థులయ్యారు. ఈ ఋషి సముదాయంతో గురుదేవులు నాకు పరిచయం చేయించారు. వెనుకబడిన వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్లటం, పడిన వాళ్లకు చేయూతనివ్వటం ఈ సిద్ధపురుషుల ముఖ్యమైన పనులు. ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన అభిరుచి కలిగి ముందుకు పోదాం అనే తీవ్ర వాంఛ గల వారికి అధ్యాపకులుగా, సంరక్షకులుగా తమ సంరక్షణలో తీర్చిదిద్దటం వీరి ముఖ్యమైన పని. ప్రపంచంలోని తాత్కాలిక సమస్యల సమాధానం కొరకు అవసరమైతే మానవ శరీరంతో అవతరిస్తారు. లక్ష్యము పూర్తి అయిన వెంటనే శరీరాన్ని త్యజిస్తారు. భగవంతుడు నిరాకారుడు, ఆయన శరీరాన్ని ధరించలేడు. ఒకచోట జన్మించవలసి వస్తే వేరొక చోట తన ఉనికిని వెనుకకు తీసుకునివలసి వస్తుంది. అందువల్ల తన పనిని తన అంశధారులకు అప్పగిస్తాడు. ఈ అంశావతారాలే దేవాత్ములుగా, ఋషులుగా, అవతారాలుగా, మహాపురుషులుగా ఇవ్వబడిన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ పృథ్వీ ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రము హిమాలయాలు. ఒక విధంగా హిమాలయాలను పరమాత్మ యొక్క విశేష శక్తి సంపన్నమైన సైనిక శిబిరం అనవచ్చు. సూక్ష్మ శరీరధారులు, అంశావతారులు, దేవాత్మలు, సిద్ధపురుషులు ఈ క్షేత్రంలోనే నివసిస్తూ ఉంటారు. జీసస్ క్రైస్తు కూడా కొంతకాలం ఎదుట వచ్చి ఉన్నారు. ఇది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న ఆత్మలకు శిక్షణ ఇచ్చే స్థానము. వారికి అవసరమైన అస్త్ర శస్త్రాలు కూడా ఇచ్చటనే లభ్యమవుతాయి. తన సాధనతో సిద్ధులు ఆర్జించుకోలేని సత్పాత్రులకు వీరు అనంత శక్తి భాండాగారము నుండి అభీష్ట లక్ష్య సాధన కొరకు, లోక కళ్యాణం కొరకు అవసరమైన అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తారు. వీటి ఆశ్చర్యజనకమైన ఫలితాలను చూసి దర్శకులు నిద్దరపోతారు. ఇదే హిమాలయాల వాస్తవిక స్వరూపము. నిజంగా ఇది ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రము.